ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనస్సులో మాట వింటారు.
నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం. జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని దేశమంతటా మనందరం ఎంతో ఉత్సాహంతో ఘనంగా జరుపుకున్నాం. భారత రాజ్యాంగం, దేశ ప్రజల కర్తవ్యం, దేశ ప్రజల అధికారాలు, ప్రజాస్వామ్యం పట్ల మన అంకితభావం, ఇవన్నీ ఒక రకంగా మన దేశ సంస్కారాలకు జరిగే పండుగ వంటిది. ఇది ముందు తరాలను ప్రజాస్వామ్యం తాలూకు బాధ్యతల పట్ల జాగరూకులను చేస్తుంది, సంస్కరిస్తుంది. కాని ఇప్పటికీ మన దేశంలో ప్రజల బాధ్యతలు, అధికారాల పట్ల ఎంత లోతుగా, ఎంత సమగ్రంగా చర్చ జరగాల్సి ఉందో ఇంతవరకు జరగటం లేదు. ప్రతి స్థాయిలోనూ ఎల్లప్పుడూ ఎంత బలం అధికారానికి ఇస్తామో అంతే శక్తిని కర్తవ్యాలకు కూడా ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. అధికారం, కర్తవ్యం అనే రెండు పట్టాలపైనే మన భారత రాజ్యాంగపు రైలు వేగంగా ముందుకు నడవగలదు. రేపు జనవరి 30 మన పూజ్యబాపూజీ పుణ్యతిథి. జనవరి 30న ఉదయం 11 గంటలకు 2 నిమిషాల మౌనం పాటించి దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు మనం శ్రద్ధాంజలి అర్పిస్తాం. సమాజపరంగా, దేశపరంగా ఇది సహజ ప్రవర్తన కావాలి. 2 నిమిషాలైనా కూడా అందులో సమైక్యత, సంకల్పం, అమరవీరుల పట్ల శ్రద్ధ ప్రకటితమవుతాయి. మన దేశంలో సైన్యం, రక్షణ బలగాల పట్ల ఒక సహజమైన ఆదరణ ప్రకటితమవుతుంది. ఈ గణతంత్ర దినోత్సవ ఉదయాన విభిన్న పురస్కారాలతో ఎవరైతే వీరజవానులు గౌరవింపబడ్డారో వారి కుటుంబ సభ్యులందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ పురస్కారాలలో కీర్తిచక్ర, శౌర్యచక్ర, పరమ విశిష్ట సేవా పథకం, విశిష్ట సేవా పథకం మొదలైన అనేక రకాలున్నాయి. నేను ముఖ్యంగా యువకులకు చెప్పదలుచుకున్నదేమిటంటే, సామాజిక మాధ్యమంలో మీరంతా చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. మీరొక పని చేయగలరా? ఈసారి ఎవరెవరైతే వీర పురస్కారాలు అందుకున్నారో మీరు అంతర్జాలంలో వెతకండి. వారికి సంబంధించిన 4 మంచి మాటలు రాసి మీ స్నేహితులందరికీ పంపించండి. వాళ్ల వీరత్వం, సాహస పరాక్రమాలను బాగా అర్థం చేసుకున్నప్పుడు మనకు ఆశ్చర్యమే కాకుండా గర్వంతో పాటు ప్రేరణ కూడా లభిస్తుంది. జనవరి 26న మనం ఒకవైపు ఘనంగా ఉత్సాహాలతో ఉన్న సమయంలో కాశ్మీర్లో మన సైన్యం, జవానులు దేశరక్షణలో నిమగ్నమై ఉన్నారు. మంచు చర్యలు విరిగిపడటంతో వారంతా వీరమరణం పొందారు. ఈ వీరజవానులందరికీ ఆదరపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రణమిల్లుతున్నాను. నా యువమిత్రులారా, మీ అందరికీ బాగా తెలుసు, నేను మనసులో మాట నిరంతరం చెప్తూ ఉంటాను. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలన్నీ ప్రతి కుటుంబంలోనూ పరీక్షా సమయాలు. ఇంట్లో ఒకరిద్దరు పిల్లలకు పరీక్షలు ఉన్నా ఇంటిలో అందరిపై ఆ పరీక్షాభారం ఉంటుంది. విద్యార్థి మిత్రులతోనూ, వారి ఉపాధ్యాయులతోనూ, వారి గురువులతోనూ మాట్లాడటానికి ఇదే సరైన సమయం అని నాకు తోచింది. ఎందుకంటే కొన్నేళ్ల నుంచి నేనెక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా ఈ పరీక్షలు పెద్ద సమస్యగా కనిపించాయి. కుటుంబం, విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కలవరపడుతూ కనపడతారు. ఒక పెద్ద విచిత్ర మానసిక వాతావరణం ప్రతి ఇంట్లోనూ కనపడుతుంది. ఇందులో నుంచి అందరూ బయటికి రావాలని నాకెప్పుడూ అనిపించేది. అందుకనే నేను ఇవాళ యువమిత్రులతో వివరంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఈ విషయాన్ని నేను ప్రకటించినప్పుడు అనేక మంది అధ్యాపకులు, సంరక్షకులు, విద్యార్థులు నాకు సందేశాలు, ప్రశ్నలు, సలహాలు పంపించారు. బాధను, ఆవేదనను వ్యక్తం చేశారు. వాటిని చూశాక నా మనసులో వచ్చిన ఆలోచనను ఇవాళ పంచుకోవాలనుకుంటున్నాను. సృష్టి నుంచి నాకొక టెలిఫోన్ సందేశం వచ్చింది. మీరు వినండి, సృష్టి ఏం చెప్తోందో.
సార్, మీతో నేనేం చెప్పాలనుకున్నానంటే, పరీక్షల సమయంలో మా ఇంట్లో, ఇరుగుపొరుగు ఇళ్లల్లో, మన సమాజంలో ఒక భయానకమైన వాతావరణం నెలకొంటుంది. ఈ కారణంగా విద్యార్థులు ప్రేరణ పొందడం కన్నా నిరుత్సాహితులవుతారు. అందుకని ఇలాంటి వాతావరణం ఆనందకరంగా ఉండలేదా అని నేను అడగదలుచుకున్నాను.
ఈ ప్రశ్న సృష్టి మాత్రమే వేసింది కాని మీ అందరి మనస్సుల్లో కూడా ఇదే ప్రశ్న ఉండి ఉంటుంది. పరీక్షా సమయమనేది ఆనందకర సందర్భంగా ఉండాలి. ఏడాది మొత్తం కష్టపడి చదివినది చెప్పటానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇలాంటి ఆశ ఉత్సాహాల సందర్భం ఇది అవ్వాలి. పరీక్షలు ఆనందకరంగా కొందరికే ఉంటాయి, చాలామందికి అది ఒక ఒత్తిడి. దీనిని మీరు ఒత్తిడిగా మార్చుకుంటారో లేక ఆనందకరంగా మార్చుకుంటారో అన్న నిర్ణయం మీదే. ఆనందకరంగా అనుకున్నవారు లాభపడతారు, ఒత్తిడిగా అనుకున్నవారు బాధపడతారు. అందువల్ల పరీక్షలనేవి ఒక ఉత్సవం వంటిదని నా ఉద్దేశం. పరీక్షలను కూడా పండుగలుగా భావించండి. పండుగ, ఉత్సవం ఇవి ఉన్నప్పుడు మనలో ఉన్న అత్యుత్తమ సత్తా బయటికి వస్తుంది. మన సమాజ శక్తి కూడా ఉత్సవ సమయంలోనే వ్యక్తమవుతుంది. ఏది అత్యుత్తమమో అదే ప్రకటితమవుతుంది. సాధారణంగా మనం ఎంతో క్రమశిక్షణారహితంగా ఉన్నామని అనుకుంటాం. కానీ 40-45 రోజులపాటు జరిగే కుంభమేళా లాంటి సందర్భాలలో అక్కడ జరిగే ఏర్పాట్లు చూస్తే క్రమశిక్షణ అవసరానుకూలంగా ఎలా వస్తుందో, ప్రజల్లో ఎంతటి క్రమశిక్షణ ఉందో తెలుస్తుంది. ఇది ఉత్సవశక్తి. పరీక్షల్లో కూడా కుటుంబమందరిలో, మిత్రులందరి మధ్య, ఇరుగుపొరుగు వారి మధ్య ఒక ఉత్సాహ వాతావరణం ఏర్పడాలి. మీరు చూడండి, ఆ ఒత్తిడి ఆనందంగా మారిపోతుంది. ఉత్సవభరిత వాతావరణం పరీక్షాభారాన్ని తొలగిస్తుంది. అందువల్ల నేను తల్లిదండ్రులందరికీ చెప్పదలుచుకున్నదేమిటంటే, మీరు ఈ 3-4 నెలల సమయాన్ని ఉత్సాహభరితమైన వాతావరణంగా మార్చండి. పరివారం మొత్తం ఒకే జట్టుగా ఏర్పడి ఒక ఉత్సవాన్ని సఫలం చేయటం కోసం తమ తమ వంతు పాత్రల్ని ఉత్సాహవంతంగా పోషించాలి. చూస్తుండగానే మార్పు వచ్చేస్తుంది. వాస్తవం ఏమిటంటే, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, కచ్చి నుండి కామరూపు వరకు, ఆమ్రేలి నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ 3-4 నెలలు పరీక్షలే పరీక్షలు. ఇది మనందరి బాధ్యత. ప్రతి ఏడాది ఈ 3-4 నెలలు మన విధానాల ద్వారా, మన పద్ధతుల ద్వారా, మన కుటుంబ పరిస్థితులకు అనుగుణంగానూ ఈ ఉత్సవంలో మార్పును తేవటం మనందరి బాధ్యత. అందుకే మీ అందరితో స్మైల్ మోర్ స్కోర్ మోర్ అంటాను నేను. ఎంత ఎక్కువ సంతోషంగా కాలాన్ని గడుపుతారో అంతే ఎక్కువ మార్కులు సంపాదించగలుగుతారు. చేసి చూడండి, మీరు గమనించే ఉంటారు. మీరెంత ఆనందంగా ఉంటారో, ఎంత ఎక్కువగా నవ్వుతారో అంత ఎక్కువగా సేద తీరుతారు. మీరు ఎంత సహజంగా విశ్రాంతి పొందితే అంత ఎక్కువగా జరిగిన విషయాలు మీకు గుర్తుకు వస్తాయి. ఏడాది క్రితం క్లాసురూములో ఉపాధ్యాయులు ఏం చెప్పారో మొత్తం గుర్తుకు వస్తుంది. మీరు తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే, రిలాక్స్ అవటమే జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే మరో గొప్ప విధానం. మీరు ఉద్రిక్తతతో ఉంటే అన్ని తలుపులు మూసుకుపోతాయి. బయట విషయం లోపలికి వెళ్ళదు, లోపల సంగతి బయటకు రాదు. ఆలోచన విధానం మందగిస్తుంది, అది ఒక భారమైపోతుంది. మీరు గమనించే ఉంటారు, పరీక్షల్లో మీకు అంతా గుర్తుకు వస్తుంది. పుస్తకం, అధ్యాయం, పేజీ నెంబరు అన్నీ గుర్తుకు వస్తాయి. పేజీలో పైన రాసి ఉందో క్రింద రాసి ఉందో కూడా గుర్తుకు వస్తుంది. కానీ రాయాల్సిన పదం మాత్రం గుర్తుకురాదు. పరీక్ష రాసి హాలు బయటకు వచ్చిన తర్వాత, అరే ఇదే పదం కదా అనేప్పుడు గుర్తుకు వస్తుంది. ఒత్తిడి వల్ల పరీక్ష హాలులో గుర్తుకు రాలేదు. బయటకు రాగానే ఎలా గుర్తుకు వచ్చింది? మీరే కదా, ఎవరూ చెప్పలేదు కదా, మరెలా గుర్తుకు వచ్చింది? లోపల ఉన్నది వెంటనే ఎందుకు గుర్తుకు వచ్చిందంటే, మీరా ఒత్తిడి నుంచి బయటికి వచ్చేశారు. అందుకని జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే గొప్ప ఔషధం ఏదన్నా ఉంటే అది రిలాక్స్ అవటమే. నా స్వీయ అనుభవం ద్వారా నేను చెప్పేదేమిటంటే, ఒకవేళ ఒత్తిడి ఉంటే మన విషయాలు మనమే మర్చిపోతాం. కానీ రిలాక్స్ అయినప్పుడు మాత్రం ఊహించలేని విధంగా ఎంతో పనికొచ్చే విషయాలు మనకు గుర్తుకు వచ్చేస్తాయి. మీ దగ్గర జ్ఞానం లేక కాదు, సమాచారం లేక కాదు, పరిశ్రమ లేక కాదు. ఒత్తిడి ఉన్నప్పుడు మీ జ్ఞానం, మీకు తెలిసిన విషయాలు ఆ ఒత్తిడి కింద నలిగిపోతాయి. అందువల్ల ఏ హ్యాపీ మైండ్ ఈజ్ ద సీక్రెట్ ఫర్ గుడ్ మార్క్షీట్ అన్నది ముఖ్యం. అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే, మనం సరైన దృష్టితో పరీక్షను చూడలేకపోతాం. అదొక జీవనమరణ సమస్యగా అనిపిస్తుంది. మీరు రాయబోయే పరీక్ష, మీరు సంవత్సరమంతా చదివిన చదువుకి పరీక్ష, అది జీవిత పరీక్ష కాదు. మీరు ఎలా జీవించారో, ఎలా జీవిస్తున్నారో, ఎలా జీవించాలనుకుంటున్నారో అన్నదానికి పరీక్ష కాదు. క్లాస్రూమ్లో నోట్బుక్ ద్వారా ఇచ్చే పరీక్షలే కాకుండా మీ జీవితంలో ఇంకా ఎన్నో పరీక్షలు ఎదుర్కొని ఉంటారు. అందుకని పరీక్షలనేవి జీవితంలోని గెలుపు ఓటములతో సంబంధం ఉన్నవనే అపోహలంచు బయటపడండి. మన పూర్వ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి గొప్ప ఉదాహరణ మనందరి కళ్ల ముందరా ఉన్నది. ఆయన వాయుసేనలో చేరాలనుకున్నారు, విఫలమయ్యారు. ఆ విఫలం కారణంగా ఆయన నిరుత్సాహపడిపోయి జీవితంలో ఓడిపోతే భారతదేశానికి ఇంత పెద్ద శాస్త్రవేత్త లభ్యమయ్యేవారా? ఇంత గొప్ప రాష్ట్రపతి దొరికేవారా? దొరికేవారు కాదు. రుచా ఆనంద్ గారు నాకొక ప్రశ్న పంపించారు.
ఈ కాలంలో నేను చూసిన అతిపెద్ద సవాలేంటంటే, విద్యాపరంగా విద్యార్జన అనేది పరీక్షా కేంద్రమైపోయింది. మార్కులే అన్నిటికన్నా ముఖ్యమైపోతున్నాయి. దీనివల్ల ప్రతిస్పర్ధలు పెరిగిపోతున్నాయి. విద్యార్థుల్లో ఒత్తిడి భావం కూడా బాగా పెరిగిపోతుంది. అందువల్ల విద్యార్జనలోని ప్రస్తుత దిశ, దాని భవిష్యత్తు విషయం పట్ల మీ ఆలోచన నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.
వారి ప్రశ్నలోనే జవాబు ఉంది, కానీ రుచాగారు నా అభిప్రాయం కూడా తెలుసుకోవాలనుకున్నారు. మార్కుల జాబితాకి ఒక పరిమితమైన ఉపయోగాలున్నాయి. జీవితంలో అదే సర్వస్వం కాదు. మీరెంత జ్ఞానం సంపాదించారో అన్న దానిపై మీ జీవితం ఆధారపడి ఉంటుంది. మీరు సంపాదించుకున్న జ్ఞానాన్ని మీ జీవితం నిలబెట్టుకోవటానికి ఎలా ఉపయోగించుకున్నారు అన్న విషయంపై మీ జీవితం గడుస్తుంది. జీవితంలో మీరు చెయ్యాల్సింది, జీవితంలో చెయ్యాలనుకున్నది అన్న రెండు విషయాలు ఒకదానికొకటి సహకరిస్తున్నాయా లేదా అన్న విషయం పట్ల ధ్యాస ఉంచితే మార్కుల సమస్య తోకముడుచుకుని మీ వెంటే ఉంటుంది. అప్పుడు మార్కుల వెనకాల పరిగెత్తాల్సిన అవసరం మీకు ఉండదు. జీవితంలో మీకు జ్ఞానం, నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, సంకల్పశక్తి పనికి వస్తాయి. మీరే చెప్పండి, మీ కుటుంబం అంతా చూపించుకునే ఒక ఫ్యామిలీ డాక్టర్ మీకు ఉండే ఉంటారు కదా, ఆ ఫ్యామిలీ డాక్టర్ను కూడా ఆయన ఎన్ని మార్కులతో పాసయ్యారు అని మీరెప్పుడూ అడిగి ఉండరు. ఎవరూ అడిగి ఉండరు. ఆయన ఒక మంచి డాక్టర్, మీకు ఆయన వల్ల లాభం కలుగుతోంది అని ఆయన సేవలను మీరు అందుకుంటున్నారు. మీరేదైనా పెద్ద కేసు కోసమే ఎవరైనా పెద్ద వకీలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మార్క్షీట్ మీరు చూస్తారా? మీరు ఆయన అనుభవాన్ని, జ్ఞానాన్ని, ఆయన ఎంత ప్రయోజకుడో చూస్తారు. అందుకని ఈ సంఖ్యల భారం ఏదైతే ఉందో అది కూడా మనల్ని కొన్నిసార్లు సరైన మార్గంలో వెళ్లనివ్వదు. అయితే దీనర్థం ఇంకా చదవద్దు, ఆపేయండని నేను అనటం లేదు. మీ పరీక్షల కోసం దాని అవసరం తప్పకుండా ఉంది. నిన్న నేనెలా ఉన్నాను, ఈరోజు ఎక్కడ ఉన్నాను అన్నది తెలుసుకోవటానికి పరీక్షలు అవసరం. అప్పుడప్పుడు మీరు మీ జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తే మార్కుల కోసం పరిగెడితే మీరు అడ్డదారులే వెతుకుతారు. కావలసినవి మాత్రమే చూస్తారు, వాటిమీదే దృష్టి పెడతారు. కానీ మీరు అనుకున్నవి కాకుండా వేరే ప్రశ్నలు వచ్చినప్పుడు, మీరు చదువుకున్న ప్రశ్నోత్తరాలు కాకుండా వేరే ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు ఒక్కసారిగా నిరుత్సాహపడిపోతారు. అలా కాకుండా మీరు జ్ఞానంపై మీ దృష్టిని కేంద్రీకరిస్తే చాలా విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చేస్తారు. అలా కాక మార్కులపై దృష్టి పెడితే మార్కుల కోసం మీకు మీరే ఒక పరిధి ఏర్పరచుకుని అందులో నెమ్మది నెమ్మదిగా సంకుచితమవుతారు. అందువల్ల ఏం జరుగుతుందంటే, పరీక్షల్లో బాగా రాణించినా జీవితంలో అప్పుడప్పుడు విఫలమయ్యే అవకాశం ఉంది. రుచాగారు ప్రతిస్పర్ధ అనే పదాన్ని కూడా వాడారు. ఇది ఒక పెద్ద మానసిక యుద్ధం. నిజం చెప్పాలంటే జీవితాన్ని ముందుకు నడిపించటానికి ప్రతిస్పర్ధ పనికిరాదు. జీవితాన్ని ముందుకు నడిపించటానికి అనుస్పర్ధ పనికి వస్తుంది. అనుస్పర్ధ అంటే నీతో నువ్వే పోటీపడటం. గడిచిన కాలం కన్నా రాబోయే కాలం బాగుండాలంటే ఎలా? జరిగిపోయిన పరిణామాల కన్నా రాబోయే అవకాశాలు బాగుండాలంటే ఏం చెయ్యాలి? క్రీడా ప్రపంచంలో మీరు తరచూ చూసే ఉంటారు. మీకు వెంటనే అర్థమవుతుందని నేను క్రీడా ప్రపంచంలోని ఉదాహరణలు ఇస్తూ ఉంటాను. చాలావరకు మేటి క్రీడాకారుల జీవితంలోని ప్రత్యేకత ఏమిటంటే, వారు తమతో తామే పోటీ పడతారు. సచిన్ టెండూల్కర్ గారి ఉదాహరణనే తీసుకుందాం. 20 ఏళ్లుగా తన రికార్డును తానే అధిగమిస్తూ తనను తానే ప్రతిసారి ఓడించి ముందుకు వెళ్లటం అనేది ఒక అద్భుత జీవనయాత్ర. ఎందుకంటే ఆయన ప్రతిస్పర్ధ కన్నా అనుస్పర్ధ మార్గాన్ని ఎంచుకున్నారు. మిత్రులారా, జీవితంలోని ప్రతి రంగంలోనూ మీరు పరీక్షకు వెళ్లేటప్పుడు కూడా 2 గంటల ముందుగా ప్రశాంతంగా చదువుకోగలిగే సమయాన్ని 3 గంటల దాకా మీరు చేయగలరా? ఇంతకుముందు లేవాలనుకుని నిర్ణయించుకున్న సమయానికి లేవలేకపోయేవారు, ఇప్పుడు నిర్ణీత సమయానికి లేవగలుగుతున్నారా? ఇంతకుముందు పరీక్షా ఒత్తిడికి నిద్ర పట్టేది కాదు, ఇప్పుడు పడుతోందా అని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరే గమనిస్తారు, పోటీతత్వం పరాజయాన్ని, నిరాశని, ఈర్ష్యని పుట్టిస్తుంది. కానీ స్వీయ పోటీ ఆత్మమథనాన్ని, ఆత్మచింతనను పుట్టిస్తుంది, సంకల్పశక్తిని బలపరుస్తుంది. మిమ్మల్ని మీరే ఓడించినప్పుడు ఇంకా ఇంకా ముందుకు వెళ్లాలనే ఉత్సాహం తనకు తానే జనిస్తుంది. మరే ఇతర అధిక శక్తి అవసరం రాదు. దానంతట అదే లోపలే ఆ శక్తిని పుట్టిస్తుంది. సులువుగా చెప్పాలంటే, మీరు ఎవరితోనైనా పోటీ పడుతూ ఉంటే 3 ముఖ్యమైన అంశాలు కనబడతాయి. అవేమిటంటే, మొదటిది, మీరు ఎదుటివారికంటే మెరుగైనవారు. 2, మీరు ఎదుటివారికంటే చాలా తక్కువవారు లేదా వారితో సమానమైనవారు. ఒకవేళ మీరు మెరుగైనవారైతే పట్టించుకోరు, అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఒకవేళ మీరు ఎదుటివారికంటే తక్కువవారైతే నిరాశతోనూ, దుఃఖంతోనూ, ఈర్ష్యతోనూ నిండిపోతారు. ఆ ఈర్ష్య మీలో మిమ్మల్ని తినేస్తుంది. ఒకవేళ మీరు సమానమైన పోటీదారులైతే మెరుగుపడే అవసరం ఉందని మీరు అనుకోరు, బండి ఎలా నడుస్తోందో అలానే నడిపించేస్తారు. అందువల్ల నేను మీకు చెప్పేదేమిటంటే, స్వీయ పోటీనే చెయ్యమని. ఇప్పటివరకు ఏమి చేశాను, ఇకపై ఎలా చేస్తాను, ఇంకా బాగా ఎలా చేస్తాను అని ఆలోచించి చూడండి, మీలో మీకు చాలా మార్పు కనబడుతుంది. ఎస్ సుందర్ గారు సంరక్షకుల విషయంలో వారి అభిప్రాయాలను తెలియచేశారు. ఆయనేమన్నారంటే, పరీక్షల్లో సంరక్షకుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆయన ఏం రాశారంటే,
నా తల్లి ఎక్కువ చదువుకోలేదు, కానీ నా వద్ద కూర్చుని నన్ను లెక్కలు చేయమని అడిగేది. నా సమాధానాలను సరిచూసి నాకు సహకరించేది, తప్పులు దిద్దేది. ఆమె 10వ తరగతి పాస్ అవ్వలేదు, కానీ ఆవిడ సహకారం లేకుండా సిబిఎస్ఈ పరీక్షలు పాస్ అయ్యేవాడిని కాదు.
సుందర్ గారు, మీరన్నది నిజమే. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, నన్ను ప్రశ్నించేవారు, సలహాలిచ్చేవారిలో మహిళలే అధికంగా ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో పిల్లల భవిష్యత్తు విషయంలో తల్లులలో ఉండే సహజమైన ఆసక్తి, క్రియాశీలత మొదలైన వాటితో వారు చాలా విషయాలను సులభతరం చేయగలరు. సంరక్షకులకు నేను చెప్పేదల్లా ఏమిటంటే, 3 విషయాలపై దృష్టి పెట్టండి. స్వీకరించటం, నేర్పించటం, సమయాన్ని ఇవ్వటం. ఉన్నదానిని స్వీకరించండి. మీ వద్ద ఎంత సామర్థ్యం ఉందో దాన్ని ఉపయోగించండి. మీరెంత పనిలో ఉన్నా సమయాన్ని కేటాయించండి. ఒక్కసారి మీరు స్వీకరించటం నేర్చుకుంటే ముఖ్యమైన సమస్యలు అక్కడితో సమాప్తమైపోతాయి. సమస్య మూలాల్లోనే సంరక్షకుల, అధ్యాపకుల నమ్మకం ఉంటుంది. ప్రతి సంరక్షకుడికి ఇది అనుభవమే. సమస్యల తాలూకు సమాధానాల మార్గాలు స్వీకరణ ద్వారానే తెరుచుకుంటాయి. ఆకాంక్షలు దారుల్ని కష్టతరం చేస్తాయి. పరిస్థితిని స్వీకరించటమే కొత్త మార్గాలను తెరిపిస్తుంది. అందువల్ల ఉన్నదానిని స్వీకరించండి. మీరు కూడా భారవిముక్తులవుతారు. మనం చిన్నపిల్లల స్కూల్ బ్యాగుల బరువు గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ నాకేమనిపిస్తుందంటే, అప్పుడప్పుడు సంరక్షకుల ఆకాంక్షలు, ఆశలు పిల్లల స్కూలు బ్యాగుల కన్నా బరువెక్కిపోతాయి. చాలా ఏళ్ల క్రితం మాట, మాకు బాగా తెలిసిన వ్యక్తి గుండెపోటుతో ఆసుపత్రిలో ఉన్నారు. అప్పుడు మన భారతదేశ లోక్సభ మొదటి స్పీకర్ గణేష్ దాదా మౌలంకర్, వారి కుమారుడు ఒకప్పటి ఎంపీ పురుషోత్తం మౌలంకర్ ఆసుపత్రికి చూడటానికి వచ్చారు. నేనప్పుడు అక్కడ ఉన్నాను. వచ్చిన ఆయన రోగి ఆరోగ్యం గురించి ఒక్క ప్రశ్న కూడా వెయ్యలేదు. వస్తూనే ఆయన కూర్చుని అక్కడి పరిస్థితుల గురించి కానీ, రోగమెలా ఉందని కానీ, రోగి ఆరోగ్యం గురించి కానీ ఏమీ మాట్లాడలేదు. కానీ చెలోక్తులు విసరటం మొదలుపెట్టారు. 2 నిమిషాల్లో అక్కడి వాతావరణం మొత్తాన్ని తేలికపరిచారు. ఒక విధంగా చెప్పాలంటే, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని కలిసినప్పుడు మనం వారిని రోగం పేరుతో భయపెట్టేస్తాం. సంరక్షకులతో నేను చెప్పదలుచుకున్నదేమిటంటే, అప్పుడప్పుడు మనం కూడా పిల్లలతో ఇలాగే ప్రవర్తిస్తాం. పరీక్ష రోజుల్లో పిల్లలకి నవ్వుతూ సరదాగా ఉండే పరిస్థితిని కల్పించాలని మీకెప్పుడైనా అనిపించిందా? అలా చేసి చూడండి, వాతావరణం మారిపోతుంది. ఒక చిత్రమైన ఫోన్ కాల్ వచ్చింది నాకు. ఆయన తన పేరుని చెప్పదలుచుకోలేదు. విషయం విన్నాక ఆయన ఎందుకు పేరు చెప్పదలుచుకోలేదో మీకు అర్థమవుతుంది.
నమస్కారం ప్రధానమంత్రి గారు, నా పేరు నేను చెప్పదలుచుకోలేదు. నా చిన్నతనంలో నేను చేసిన పని అలాంటిది. చిన్నప్పుడు ఒకసారి నేను చూసి రాయడానికి ప్రయత్నించాను. అందుకోసం నేను చాలా ప్రయత్నాలు మొదలుపెట్టాను. దాని పద్ధతులు వెతకడానికి ప్రయత్నించాను. దానివల్ల నా చాలా సమయం వృధా అయిపోయింది. చూసి రాయడానికి ప్రయత్నాలు వెతకడంలో బుర్రపెట్టి ఎంత సమయాన్ని వృధా చేశానో అంతే సమయాన్ని నేను బాగా చదువుకోవడానికి వాడుకుని ఉంటే అవే మార్కులు సంపాదించి ఉండేవాణ్ణి. అంతేకాక చూసి రాయడానికి ప్రయత్నించినందువల్ల నేను పట్టుబడటమే కాకుండా నా వల్ల నా చుట్టూ ఉన్న మిత్రులకు కూడా చాలా ఇబ్బంది ఎదురైంది.
మీ మాట నిజమే. ఈ అడ్డదారులు ఏవైతే ఉన్నాయో అవి చూసి రాయటానికి కారణాలైపోతాయి. అప్పుడప్పుడు మనపై మనకి నమ్మకం లేని కారణంగా పక్కవాడి పేపర్లో చూసి రాయాలని, నేను రాసింది సరైనదా కాదా అని నిర్ధారణ చేసుకోవాలని అనిపిస్తుంది. ఒక్కోసారి మనం సరిగ్గా రాసినా పక్కవాడు తప్పు రాయటం వలన దాన్ని నమ్మి మోసపోతూ ఉంటాం. అందువల్ల చూసి రాయటం ఎప్పుడూ కూడా ఉపయోగపడదు. టు చీట్ ఈజ్ టు బి చీప్, సో ప్లీజ్ డు నాట్ చీట్. చూసి రాయటం మిమ్మల్ని చెడ్డవారిని చేస్తుంది. అందుకని చూసి రాయకండి. మీరు ఎప్పటికీ చూసి రాయకండి, చూసి రాయకండి అని వినే ఉంటారు. నేను మళ్లీ మీకు అదే మాట చెప్తున్నాను. చూసిరాతను మీరు ఏ విధంగా చూసినా అది జీవితాన్ని విఫలం చేసే మార్గం వైపు మిమ్మల్ని ఈడ్చుకుపోతుంది. పరీక్ష హాలులో పట్టుబడిపోతే మీ జీవితం సర్వనాశనమవుతుంది. ఒకవేళ మీరు పట్టుబడకపోతే జీవిత పర్యంతం నేను ఇలా చేశాననే అపరాధ భావన మీ మనసులో నిలిచిపోవటమే కాకుండా మీ పిల్లలకు మీరు చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు వారి కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడలేరు. ఒకసారి చూచిరాతకు అలవాటు పడిపోతే జీవితంలో ఏదైనా నేర్చుకోవాలనే తపన ఎప్పటికీ ఉండదు. అప్పుడు మీరు ఎంతవరకు వెళ్ళగలరు? ఒకవేళ మీరు కూడా మీ దారులను గోతిలోకి మళ్లిస్తున్నట్లయితే నేను చూసినదేమిటంటే చూసి రాయటానికి కొత్త పద్ధతులు వెతకటంలో కొందరు ఎంత ప్రతిభను ఉపయోగిస్తారంటే, ఎంత పెట్టుబడి పెడతారంటే తమ పూర్తి సృజనాత్మకతను చూసి రాయటం యొక్క పద్ధతుల కోసం ఖర్చు పెట్టేస్తారు. అదే సృజనాత్మకతను అదే సమయాన్ని పరీక్షల విషయాలపై పెడితే అసలు చూసి రాసే అవసరమే ఉండదు. తమ సొంత కష్టంతో ఏ పరిణామం లభిస్తుందో దానివల్ల పెరిగే ఆత్మవిశ్వాసం అద్భుతంగా ఉంటుంది. ఒక ఫోన్ కాల్ వచ్చింది.
నమస్కారం ప్రధానమంత్రి గారు, నా పేరు మౌనిక. నేను 12వ తరగతి విద్యార్థిని కాబట్టి బోర్డ్ ఎగ్జామ్స్ విషయమై నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. నా మొదటి ప్రశ్న ఏమిటంటే, ఏం చేస్తే పరీక్షా సమయంలో పెరిగే ఒత్తిడి తగ్గుతుంది? 2వ ప్రశ్న ఏమిటంటే, పరీక్షలన్నీ కూడా పని గురించే ఉంటాయి కానీ ఆటల గురించి ఎందుకుండవు? ధన్యవాదాలు.
పరీక్షా రోజుల్లో నేను మీతో ఆటపాటల విషయాలు మాట్లాడితే పరీక్షా సమయంలో పిల్లలను ఆడుకోమని చెప్తున్నాడు ఏం ప్రధానమంత్రి అండి అని మీ గురువులు, మీ తల్లిదండ్రులు నన్ను కోప్పడతారు. ఎందుకంటే విద్యార్థులు ఆటపాటలపై దృష్టి పెడితే చదువు పట్ల ధ్యాస తగ్గిపోతుందని సాధారణంగా అనుకుంటారు. అసలు ఈ ఆలోచనా ధోరణే తప్పు. అసలు సమస్య అది కాదు. పరిపూర్ణ వికాసం జరగాలంటే పుస్తకాల బయట కూడా ఒక విశాలమైన జీవితం ఉంటుంది. దానిని కూడా జీవించి నేర్చుకోవటానికి ఇదే సమయం. ముందర పరీక్షలన్నీ రాసేసిన తర్వాత ఆడుకుంటాను. అదీ చేస్తా ఇదీ చేస్తా అంటే అది జరిగే పని కాదు. ఇదే జీవితాన్ని మలిచే సమయం. దీన్నే పెంపకం అంటారు. నిజానికి నా దృష్టిలో పరీక్షల్లో 3 విషయాలు చాలా ముఖ్యమైనవి. 1, సరైన విశ్రాంతి. 2, శరీరానికి అవసరమైనంత నిద్ర. 3, మెదడుకు పనే కాకుండా శరీరానికి కూడా ముఖ్యమే. శరీరంలోని మిగిలిన భాగాలకు కూడా చురుకుదనం చాలా అవసరం. ఎప్పుడైనా ఆలోచించారా? మన ఎదురుగా ఇంత ఉన్నప్పుడు 2 నిమిషాలు బయటకు వచ్చి ఆకాశం వంక చూసి, చెట్లు చేమల వైపు చూసి కాస్త మనసును తేలిక చేసుకుంటే మీరు మళ్ళీ మీ గదిలోకి పుస్తకాల ముందుకు వచ్చినప్పుడు ఎంత ఉత్సాహపడతారో మీరు చూడండి. మీరు ఏం చేస్తున్నా సరే ఒక బ్రేక్ తీసుకోండి. లేచి ఒంటింట్లోకి వెళ్ళండి. మీకిష్టమైన వస్తువునో బిస్కట్నో వెతికి తినండి. కాస్త సరదా కాలక్షేపం చేయండి. కనీసం 5 నిమిషాలైనా బ్రేక్ ఇవ్వండి. మీ పని సులువవుతోందని మీకు తెలుస్తుంది. అందరికీ ఇది నచ్చుతుందో లేదో తెలియదు, కానీ ఇది నా అనుభవం. ఇలాంటి సమయంలో గాఢంగా ఊపిరి తీసుకోవటం చాలా ఉపయోగకరం. గాఢంగా ఊపిరి తీసుకోవటానికి గదిలోనే ఉండక్కర్లేదు. కాస్త ఆకాశం కనపడేలా ముంగిట్లోకో డాబా మీదకో వెళ్ళి 5 నిమిషాలు గాఢంగా ఊపిరి తీసుకుని మళ్లీ చదువుకోవటానికి కూర్చోండి. శరీరమంతా ఒక్కసారిగా మీరు పొందిన విశ్రాంతి మెదడును కూడా అంతే సేద తీరుస్తుంది. కొందరికి రాత్రంతా మేల్కొంటే ఎక్కువ చదువుతామని అనిపిస్తుంది, కాని శరీరానికి అవసరమైనంత నిద్రని తప్పకుండా ఇవ్వాలి. దానివల్ల మీరు చదివే కాలం వృధా కాదు, అది మీలో చదివే శక్తిని పెంచుతుంది, మీ ఏకాగ్రత పెరుగుతుంది, మీలో తాజాదనం పెరుగుతుంది, మొత్తంగా మీలోని సామర్థ్యం బాగా పెరుగుతుంది. నేను ఎన్నికల సభల్లో పాల్గొన్నప్పుడు అప్పుడప్పుడు నా గొంతు మొరాయిస్తుంది. ఒకసారి ఒక జానపద గాయకుడు నన్ను కలవటానికి వచ్చాడు. ఆయన నేను 8 గంటలు పడుకుంటానని అడిగాడు. మీరేమన్నా డాక్టరా అని అడిగాను నేను. కాదు కాదు, ఎన్నికల సభల్లో పాల్గొన్నప్పుడు మీ గొంతు పాడవటానికి దీనికి సంబంధం ఉంది అన్నాడు. మీరు బాగా నిద్రపోతేనే మీ స్వరపేటికకు బాగా విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు. నేను నా నిద్ర గురించి, నా ప్రసంగం గురించి, నా గొంతు గురించి ఎప్పుడూ ఆలోచించనే లేదు. ఆయన నాకొక గొప్ప వనమూలిక ఇచ్చాడు. నిజంగానే మనం వీటి ప్రాముఖ్యతను గుర్తించాలి. వీటి వల్ల ప్రయోజనం ఉంటుంది, కానీ ఎప్పుడూ నిద్రపొమ్మనే అర్థం కాదు. మెలకుగా ఉండనక్కర్లేదు, నిద్రపొండని ప్రధానమంత్రి చెప్పారని కొందరు అనగలరు. అలా చేయకండి, లేకపోతే మీ కుటుంబ సభ్యులు నా మీద కోపం తెచ్చుకోగలరు. మీ మార్కుల జాబితా వచ్చిన రోజున మీరు వారికి చూపెట్టకపోతే అది నేనే చూపెట్టాల్సి వస్తుంది. అలా చేయకండి. అందుకని నేనంటాను, పీ ఫర్ ప్రిపేర్డ్ అండ్ పీ ఫర్ ప్లే. ఆడుకునేవారే వికసిస్తారు. ద పర్సన్ హూ ప్లేస్ షైన్స్. మనసు, బుద్ధి, శరీరాలని చైతన్యపరచడానికి అదొక పెద్ద ఔషధం. సరే కాని యువమిత్రులారా, మీరు పరీక్షా ప్రయత్నాలలో ఉన్నారు. నేనేమో మిమ్మల్ని మనసులో మాటలలో పెట్టాను. నా ఇవాల్టి మాటలు మీకు విశ్రాంతిని తప్పకుండా ఇస్తాయని నేననుకుంటున్నాను. అంతేకాని నేను చెప్పిన మాటల్ని భారమవనీయకండి. వీలైతే చేయండి, వీలు కాకపోతే లేదు. లేకపోతే ఇవి కూడా బరువైపోతాయి. అయితే మీ కుటుంబంలోని తల్లిదండ్రులకు మీరు బరువవ్వకూడదని ఎలాగైతే చెప్తానో అది నాకు కూడా వర్తిస్తుంది. మీ సంకల్పాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ మీపై నమ్మకాన్ని పెట్టుకుని పరీక్షలకు వెళ్ళండి. మీకు నా శుభాకాంక్షలు. ప్రతి పరీక్షను నెగ్గటానికి ప్రతి పరీక్షను ఉత్సవంగా మార్చేయండి. ఇక ఎప్పుడూ పరీక్ష పరీక్షలాగే ఉండదు. ఇదే మంత్రంగా ముందుకు నడవండి. ప్రియమైన దేశప్రజలారా, 1 ఫిబ్రవరి 2017 భారతీయ తీర రక్షకదళం 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా తీరరక్షకదళం అధికారులు, జవానులందరికీ వారి దేశసేవలకు గాను ధన్యవాదాలు తెలుపుతున్నాను. దేశంలో నిర్మితమైన మొత్తం 126 నౌకలు, 62 విమానాలతో ప్రపంచంలోని 4 అతిపెద్ద తీర రక్షక దళాలలో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇది ఎంతో గర్వకారణం. వయం రక్షామహ అనేది తీరరక్షక దళం మంత్రం. తమ ఈ ఆదర్శవాక్యాన్ని చరితార్థం చేస్తూ దేశ సముద్ర తీరాలు, సముద్ర పరిసరాలను సురక్షితం చేయటానికి తీరరక్షక దళ జవానులు ప్రతికూల పరిస్థితుల్లో కూడా రాత్రి పగలు తయారుగా ఉంటారు. క్రితం ఏడాది తీరరక్షక దళం వారి బాధ్యతలతో పాటుగా మన దేశ సముద్ర తీరాన్ని శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టాయి. 1000 మంది ఇందులో పాల్గొన్నారు. తీర భద్రతతో పాటు తీర శుభ్రత గురించి కూడా వారు ఆలోచించారు. ఇది నిజంగా అభినందించాల్సిన విషయం. తీరరక్షక దళంలో పురుషులే కాకుండా మహిళలు కూడా వారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు, విజయవంతంగా నిర్వహిస్తున్నారని మన దేశంలో చాలా కొద్దిమందికే తెలిసి ఉంటుంది. తీరరక్షక దళంలో మహిళా ఆఫీసర్, పైలట్ అయినా పర్యవేక్షక రూపంలో పనిచేయటమే కాకుండా హోవర్క్రాఫ్ట్ కమాండును కూడా నిర్వహిస్తున్నారు. భారతీయ తీర రక్షణలో భాగంగా మన సముద్ర జలాల రక్షణ కూడా ఇవాళ ప్రపంచంలో ఒక ముఖ్యమైన భాగం అయింది. అందువల్ల భారతీయ తీర రక్షణ దళం 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందుకు వారికి అనేకానేక శుభాకాంక్షలు. 1 ఫిబ్రవరి 1వ తారీఖున వసంత పంచమి పండుగ. సర్వశ్రేష్ఠ ఋతువుగా వసంత ఋతువు అందరి ద్వారా స్వీకరించబడింది. వసంతం ఋతువులకే రాజు. మన దేశంలో వసంత పంచమి రోజున సరస్వతీ పూజ జరిపే పండుగగా జరుపుకుంటారు. విద్యారాధనకు అవకాశంగా భావిస్తారు. ఇంతేకాక ఈరోజు వీరులకు ప్రేరణనిచ్చే రోజు. మేర రంగదే బసంతీ చోలాకి అదే ప్రేరణ. పావనమైన ఈ వసంత పంచమి పండుగ సందర్భంగా నా దేశప్రజలకు అనేకానేక శుభాకాంక్షలు. నా ప్రియమైన దేశప్రజలారా, మనసులో మాటలో ఆకాశవాణి కూడా తన ప్రమేయంతో ఎల్లప్పుడూ కొత్త రంగు రూపాలతో నింపుతోంది. గత నెల నుండి వారు నా మనసులో మాట పూర్తయిన వెంటనే ప్రాంతీయ భాషల్లో మనసులో మాట వినిపించటం మొదలుపెట్టారు. దీనికి విస్తృతమైన ఆమోదం లభించింది. దూరదూరాల నుండి ప్రజలు ఉత్తరాలు రాస్తున్నారు. స్వీయ ప్రేరణతో ఆకాశవాణి వారు చేసిన ఈ పనికి వారిని ఎంతగానో అభినందిస్తున్నాను. దేశప్రజలారా, మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను. మీతో ఏకమవటానికి మనసులో మాట నాకు గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. మీకందరికీ ఎన్నెన్నో శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనస్సులో మాట విన్నారు. అనువాదం ఈమని ఆశాప్రియ, పఠనం అడవి రాజుబాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.